జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్ శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతను శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో అందజేశారు. దానిలో నేటి వరకు 5 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈవేళ 6వ అధ్యాయం ప్రారంభం. కాశ్యపాహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. భగవత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత అంతా ఆధ్యాత్మిక విద్యతో నిండి బ్రహ్మ విద్యగా ప్రసిద్ధి పొంది ఆనాటి నుంచి నేటి వరకు ఎందరెందరో మహనీయుల చేత శిరోధార్యంగా ఆరాధించబడుతోంది. దానిలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, దాన్ని 2298వ ప్రశ్నతో ప్రారంభమవుతోంది. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. అడిగాను దాసోహం స్వామి, రానాయన మొత్తానికి 5 అధ్యాయాలు బాగానే విన్నావు, మరి 6వ అధ్యాయం కూడా జాగ్రత్తగా వినాలని ఉందే, సాధిద్దామా అడిగాను. దానికోసమే దేవరవారి సన్నిధికి వచ్చింది, అనుగ్రహించండి. అలాగే అలాగే ప్రారంభిద్దాం. ఏం లేదు స్వామి, కొంచెం ప్రాక్టికల్ టిప్స్గా ఉంటే బాగుంటుంది అని. అలాగే నువ్వు అడిగినట్టుగానే దాన్నే మనకి ఈ 7వ అధ్యాయంలో కూడా చెప్పబోతూ ఉన్నారు. నీ మనసులో ఉన్న భావాన్నే ఇక్కడ మనం చూస్తాం. అవును అడిగాను. 5వ అధ్యాయం చివరిలో 27-28 శ్లోకాల్లో సంగ్రహంగా ముక్కు చివర దృష్టి పెట్టుకొని అంటూ చెప్పారు, మరి ఆ శ్లోకాలకి వివరణ మనకి ఈ అధ్యాయం కనిపిస్తుంది అడియన్. అంతేకాదు మరొక విషయం కూడా ఉంది. 29వ శ్లోకం వివరణ 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. 27-28 ఏమో ఈ అధ్యాయం, తర్వాత అధ్యాయంలో 29వ శ్లోకానికి వివరణ చాలా నువ్వు అడిగినటువంటి ప్రాక్టికల్ టిప్స్ అన్నీ కనిపిస్తాయి. సరేనా అడియన్ అడియన్. అలాగే స్వామి, నాకు ఒక విషయం ముందుగా తెలుసుకోవాలనుంది. ఆత్మ సంయమ యోగం అంటూ ఉన్నారు కదా, అంటే ఏమిటి? కేవలం ఆత్మని నియమించడం అంటే అది సాధ్యం కాని పది కదా స్వామి. ఆత్మ అంటే ముందు అసలు దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు అవన్నీ చెప్పడం కంటే దానిలో ఉన్న ఒక అర్థం మనస్సు అని తెలుసుకో. మనోనిగ్రహానికి కావలసినటువంటి చిట్కాలు ఉన్నటువంటి అధ్యాయం ఇది అని అనుకో. మిగిలిన వివరాలు తర్వాత నీకే తెలుస్తూ ఉంటాయి అడిగాను. సరే, మరి మళ్ళీ కర్మయోగం అంటూ ప్రారంభించరు కదా, ఎందుకు ప్రారంభించాం? అది తప్పదే. పరిపక్వతకు చేరుకుంటున్న కర్మయోగం జ్ఞానయోగంగా రూపాంతరం చెందుతుంది అని అనుకున్నాం కదూ, మరి ఆ దశలో యోగాభ్యాసం ఎలా ఉంటుందో చెప్పబోతున్నారు ఈ దశలో అడిగాను. మరి కర్మయోగం జ్ఞానయోగంగా మారితే కానీ ఆత్మదర్శన ప్రాప్తి లేదని మీరు గతంలో చెప్పలేదు కదా స్వామి. లేదు, చెప్పలేదు. నిజానికి ఆ నియమం కూడా ఏమీ లేదు. కర్మయోగం జ్ఞానాకారమే కనుక నేరుగానే అది మోక్షాన్ని ఇస్తుంది, సందేహం లేదు. అయినా నీలాంటి వాడు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ అధ్యాయం ప్రారంభంలోనే 9 శ్లోకాల్లో వరుసగా మరోమారు ఆ విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నారు. అలాగే అడియన్, మరి మొదటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారా? అలాగే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. మరొక్కమారు శ్లోకం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని న చాక్రియః. అన్వయం కర్మఫలం అనాశ్రితం సన్ కార్యం ఇతి యః కర్మ కరోతి సః సన్యాసీ చ యోగీ చ నిరగ్ని న సన్యాసి అక్రియశ్చ న. అంటే తాను చేసే కర్మల ఫలాలని అపేక్షించకుండా ఇది చేయవలసినదే అనే భావనతో ఎవడు చేస్తాడో వాడు జ్ఞానయోగనిష్ఠుడు, కర్మయోగనిష్ఠుడు కూడా అవుతాడు. కర్మలందు ప్రవర్తించడానికి అంటే కర్మలందు ప్రవర్తించని వాడికి, కేవలము జ్ఞానయోగమును చేసేవాడికి రెండు నిష్ఠలు లేవు. అడేం తమాషాగా ఉంది. నిరగ్ని అక్రియ రెండు పదాలు కూడా కర్మయోగం చెయ్యని వాడినే చెప్పవు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు కనుకనే నిరగ్ని అంటే కర్మ నివృత్తిని చెప్పేశారు. కనుక అక్రియ అంటే క్రియా వ్యతిరిక్తమైనటువంటి దాని కింద జ్ఞానయోగ నిష్ఠుడని అర్థం చెప్తున్నాం. సన్యాసి యోగి అనే పదాలు కూడా ఇలాంటి ఇబ్బందినే తెచ్చాయి కదా స్వామి. అవును, కర్మ కరోతి అని అనగానే కర్మయోగ నిష్ఠుడు వచ్చాడు, వాడే సన్యాసి వాడే యోగి అన్నప్పుడు వాడే జ్ఞానయోగ నిష్ఠుడు వాడే కర్మయోగ నిష్ఠుడు అని అర్థం చెప్తే మొదటిది కుదరదు, రెండవది వృధా. అందుచేతనే సన్యాసి యోగి అన్న చోట్ల జ్ఞానయోగ కర్మయోగ సాధ్యమగు ఆత్మదర్శన నిష్ఠుడు అంటే సరిపోతుంది. అడిగాను మొత్తం మీద ఈ శ్లోకంలో చెప్పదలుచుకుంది ఏంటి అడిగాను? ఏమీ లేదు, సింపుల్. కర్మయోగ నిష్ఠుడికి రెండు నిష్ఠలుంటాయి, జ్ఞానయోగ నిష్ఠుడికి ఒకటే ఉంటుంది, అంతే. అంతేనా స్వామి? సరే, అయితే రెండవ శ్లోకాన్ని అనుగ్రహించరు. సన్యాసమితి ప్రాహుః యోగం తం విత్తి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అన్వయం, హే పాండవ, యం సన్యాసమితి ప్రాహుః తం యోగం విత్తి హి అసన్యస్త సంకల్పః కశ్చన యోగీ నభవతి. అర్జున, దేన్ని జ్ఞానయోగమని అంటారో అది కర్మయోగమే అవుతుంది. దేహం కంటే ఆత్మ వేరు అని ఎరుగని కర్మయోగి ఉండడు కదా. అంటే స్వామి మరొక్కసారి చెప్తారా దీని? ఏమి చెప్పినా విషయం అదే, దేహం కన్నా విలక్షణమైనది ఆత్మ అని తెలుసుకొని తద్దర్శన నిష్ఠుడు అవ్వడం జ్ఞానయోగి లక్షణం. కర్మయోగంలో కూడా దేహమే ఆత్మ అని అనుకోడు కదా, అందుచేత జ్ఞానయోగం కర్మయోగమే అవుతుంది. అడిగే, మరి శ్లోకంలో సంకల్పం అని ఒక పదం ఉంది కదా, దాని అర్థం ఏమిటి? మామూలుగా అయితే సంకల్పించేరు అంటే చేసేరు అని అర్థం, అది ఇక్కడ కుదరదు కదా. అవును స్వామి, ఇక్కడ కుదరదు. ఫలవాంచ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, కానీ ఏం ప్రయోజనం? ఇక్కడ కర్మయోగమందు జ్ఞానయోగము అంతర్భూతమని చెప్పడం కదా ఉద్దేశ్యం. ఆ ప్రయోజనం నెరవేరుతుందా? నెరవేరదు కదా. అడిగాను అడిగాను, మరి కామము కర్మ అనే అర్థాలు వస్తాయా? అవి రావు, అప్పుడు కూడా ఉద్దేశం నెరవేరదు కదా. మరి ఎట్లా అంటారు అడిగాను? అందుకే సమ్ అనగా ఏకీభావం అనే అర్థంతో దేహమే ఆత్మ అని భావించుటని సంకల్ప పదార్థంగా చెప్పి తత్వజ్ఞానం చేత దాన్ని వదలాలి. కనుక అసన్యస్త సంకల్ప అంటే దానిని విడువని వాడు అని చెప్పుకోవాలి. బాగుందడి అని అర్థమైంది. తర్వాత మూడవ శ్లోకాన్ని అనుగ్రహిస్తారా? అలాగే ఆత్మావలోకనాన్ని సాధించేది కర్మయోగమే అని మనకి ఈ మూడవ శ్లోకం చెప్తుంది. జాగ్రత్తగా విను. ఆరు రుక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. మరొక మారు. ఆరు రుక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగం ఆరు రుక్షోహో మునేః కర్మ కారణం ఉచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. అంటే ఆత్మావలోకనం అనే యోగాన్ని పొందడానికి కర్మయోగమే సాధనం. అది సాధించిన వానికే కర్మని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. స్వామి, ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా కర్మని విడవచ్చును అనే కదా దీని అర్థం. ఆహా, భలేవాడివి. అలా కాదు. ఆత్మావలోకనం అంటే మోక్షం లేదా మోక్షప్రాయమైన స్థితి. అంతవరకు కర్మలు వదలరాదవు అని అర్థం. అడిగాను, అర్థమైంది. మరి ఆత్మావలోకనంలో స్థిరంగా ఎప్పుడు ఉంటాడు? అలాగా చెప్తాను. ఈ శ్లోకం దాన్నే చెప్తోంది. యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వను షజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వను షజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. దీనికి అన్వయం, యదా ఇంద్రియార్థేషు కర్మసు చ న అనుషజ్యతే తదా హి సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ ఉచ్యతే. ఎప్పుడు ఈ యోగి అడిగాను, అడిగాను ఒక్క నిమిషం, చిన్న చిన్న వాక్యాలుగా చెప్పరండి, ఇదంతా చాలా పెద్ద పెద్దగా అనిపిస్తోంది. అలాగే అలాగే ఆత్మావలోకనం కోసం కర్మయోగం చేస్తూ ఉండే ఒక యోగిని ఉదాహరణగా తీసుకుందాం, సరేనా? ఇప్పుడు ఆ యోగి స్వభావం ఆత్మని అనుభవించడమే. ఆత్మ తప్ప మిగిలిన విషయాలలో అతడికి ఆసక్తి లేదు. అందుచేత వాటికి సంబంధించిన కర్మలు కూడా వాటికి ఆసక్తిని కలిగించవు. అవునా? అప్పుడు వాడిక ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అనే సంకల్పాలు చెయ్యనే చేయడు కదా. అలాంటి స్థితిలో వాడు ఆత్మావలోకనమందు శ్రద్ధ కలిగి దానిమీదే దృష్టి పెట్టి ఉంటాడు. అంతేనా? అలాగనే ఉన్నాడని అనుకుంటాం కదా మనం. ఇంతవరకు నీకు అర్థమైందా? అర్థమైంది. అడిగాను, అడిగాను. వీడు జ్ఞానయోగిగా రూపాంతరం చెందిన కర్మయోగి అన్నమాట. ఇక ఇంకా ఆత్మావలోకనంలో స్థిరపడక స్థిరపడాలని కోరుతూ ఉన్నవాడు అనుకోండి, వాడికి ఇంకా ఆత్మానుభవం కలుగుదు కదా. విషయానుభవమే నడుస్తూ ఉంటుంది కదా, వాడికి కర్మయోగమే కంటిన్యూ అవ్వాలి. అడిగాను, ఇక్కడ నాకు ఎంతవరకు అర్థమైందో ఒక్కసారి నేను చెప్పుకుంటాను. దానిలో ఏదైనా తప్పు ఉంటే కొద్దిగా సరిదిద్దాలి మీరే. దాసునికి అర్థమైంది, ఎవడైనా కర్మయోగమే చెయ్యాలి, కర్మలని మానకూడదు. అయితే ఆత్మావలోకన దశకి వచ్చాక కర్మలు తమంత తాముగా ఆగిపోవచ్చు, అది వేరే విషయం. అంతేనా అడిగన్? భలే చెప్పావు. అంతే, కర్మలు తమంత తాముగా ఆగిపోవడానికి కారణం వాటిని చెయ్యాలనే సంకల్పం కలగకపోవడం. అవునా? ఎందుకు కలగటం లేదు వాడికి? ఆత్మానుభవంలో మునిగి తేలుతున్నాడు గనక. విషయానుభవం ఉంటేనే సంకల్పాలు ఎప్పుడూ ఉంటాయి, కర్మలు ఉంటాయి. అడిగాను, అర్థమైంది. 5వ శ్లోకం అనుగ్రహిస్తారా స్వామి అని అడగడం, దానికి స్వామివారు చెప్పడం అనే విషయాన్ని రేపటి రోజున 2320వ ప్రశ్నతో మళ్ళీ ప్రారంభిద్దాం. ఇంత చక్కగా దీనిలోని విషయాలని అందజేసిన స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు లభించాలని ఆశిస్తూ, అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.